Guru Vishnu, Guru Devo Maheshwara, Guru Sakshat Parabrahma, Tasmai Shri Gurave Namaha. Akhanda Mandalakaram Vyaptam Yena Characharam Yat Padam Darshitam Yena Tasmai Shri Gurave Namaha. Ayatu Varada Devi Achare Brahmavadini Gayatri Chandasamata Brahmayo Nirnamostute Om Bhur Bhuvasvah Tatsavitruvarenyam Bhargodevasya Dhimahi Dhiyo Yoda Prachodaya Om Bhur Bhuvasvah Tatsavitruvarenyam Bhargodevasya Dhimahi Dhiyo Yoda Prachodaya Om Bhur Bhuvasvah Tatsavitruvarenyam Bhargo Devasya Dhimahi Dhiyo Yona Prachodaya.
ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈ రెండు ముఖ్యమైనటువంటి పరిస్థితులు మనకి చాలా స్పష్టంగా కంటి ముందు కనిపిస్తాయి. భౌతికమైనటువంటి సుఖాలు, ఎండగా ఉంది అంటే ఏసీలు ఉన్నాయి, తొందరగా వెళ్ళిపోవాలి అంటే ఏరోప్లేన్స్ ఉన్నాయి, ఎవరితో అయినా దూరంగా ఉన్న వాళ్ళతో మాట్లాడుకోవాలి అంటే టెలిఫోన్స్ ఉంటాయి, తొందరగా ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అంటే భౌతిక జగత్తులో కొంచెము శ్రమ పడితే మనము పొందలేనిది ఏమీ లేదు. మానవుడు కానీ వ్యక్తి తనని తాను స్వయంగా చూసుకుంటే ఎంత అద్భుతమైనటువంటి సుఖకరమైనటువంటి భౌతిక పరిస్థితులు చుట్టూరా ఉన్నప్పటికీ వాడిలో మాత్రము అశాంతి పోలేదు, శాంతి లేదు, ఎక్కడా లేదు. ఎక్కడికో ఒక తెలియని గమ్యము కోసము ఆరాటము, ఏదో ఆవేదన, ఏదో పొందాలనే తపన, ఏదో సాధించలేకపోయాము అనేటటువంటి ఆవేదన కనిపిస్తూ ఉంటుంది మనకి. ఇవి రెండు చాలా స్పష్టంగా మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితులు. సుఖాలన్నీ ఉన్నాయి. భౌతికంగా మీరు ఏ విధమైనటువంటి సుఖం కావాలంటే ఆ విధమైనటువంటి సుఖం మీకు లభ్యమవుతోంది. కానీ మీరు సుఖంగా ఉన్నారా? ఒక్కడు కూడా ధైర్యంగా గుండె మీద చేయి వేసుకుని నేను నిజంగా సుఖంగా ఉన్నాను, నాకు పరిపూర్ణమైనటువంటి శాంతి లభించింది అని చెప్పలేని స్థితిలో ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశం దగ్గర ఒక అద్భుతమైనటువంటి జవాబు ఉంది. శాంతి అనే దానికోసం మీరు ఎక్కడికి పరిగెట్టక్కరలేదు. ఇక్కడే ఈ క్షణంలోనే మీరు కావలసినటువంటి మానసిక స్థితిలో మార్పు తెచ్చుకుంటే ఈ క్షణంలోనే మీకు శాంతి లభిస్తుంది. కానీ ఎక్కడో చిన్న పొరపాటు జరిగింది, ఎక్కడ జరిగిందో మనకు తెలియదు, ఎందుకు జరిగిందో కూడా మనకు తెలియదు. ఏంటి ఆ చిన్న పొరపాటు జరిగింది అంటే, ఉపనిషత్తుల్లో అంతా బ్రహ్మమే, ముందు బ్రహ్మమే, వెనకనున్నది బ్రహ్మమే, కుడివైపు ఉన్నది బ్రహ్మమే, పైన బ్రహ్మమే, కిందన బ్రహ్మమే, అంతా బ్రహ్మమే, ఈ సృష్టిలో ఉన్నటువంటి సర్వత్రా సర్వవ్యాప్తి అయినటువంటి ఆ బ్రహ్మము ఒక్కడే ఉన్నది అనేటటువంటి మాట బ్రహ్మ సత్యం జగన్ మిథ్యగా మారింది. ఎందుకు మారిందో, ఎప్పుడు మారిందో మనకు తెలియదు. అక్కడ ఒక పెద్ద గ్యాప్ మన ఆలోచన విధానంలో, మన సమస్యలకు పరిష్కారము పొందటానికి ఈ అవరోధము. ఉపనిషత్ వాక్యాలకి బ్రహ్మ సత్యము జగన్ మిథ్య అనేటటువంటి వాక్యానికి మధ్య పొంతన లేదు, ఎక్కడో దిగజారింది అని అరవిందో వాపోతాడు. ఐ జస్ట్ డాంట్ నో వేర్ దిస్ గ్యాప్ హ్యాస్ కమ్ ఫ్రమ్, ఎక్కడ నుంచి ఈ మార్పు వచ్చినదో. సర్వత్రా అణు అణువునా ఉన్నటువంటిది ఆ పరమేశ్వరుడే. భగవద్గీతలో కూడా నా యొక్క ఒక అంశతో ఈ జగత్ ఏర్పడింది, ఈ జగత్ కూడా భగవంతుడి యొక్క అంశే. అది మర్చిపోయాం మనం. మౌలికంగా ఎక్కడ మనము మన సాధనలో, మన సత్యాన్వేషణలో, మన శాంతి ప్రయత్నాలలో, మన ఋషులు మనకి అందించినటువంటి ఆ విలక్షణమైనటువంటి వారసత్వాన్ని మనం ఎక్కడ పోగొట్టుకుంటున్నాము అంటే, భగవంతుడి యొక్క ప్రతిరూపమైనటువంటి అనేక నామరూపాలతో భాషలతో ఉన్నటువంటి ఈ జగత్తుకి ఇవ్వవలసినటువంటి ప్రాముఖ్యత ఇవ్వటం లేదు మనం. ఈ జగత్తుకి ఇవ్వవలసినటువంటి ప్రాముఖ్యత ఇవ్వాలి, ఏం చెయ్యాలి, ఏ విధమైనటువంటి మార్పులు తీసుకురావాలి అనేది మనం ఆలోచిస్తే ఒక చిన్న కథ గుర్తుకొస్తూ ఉంటుంది మనకి. ఒక గురువు యొక్క ఆశ్రమం ఉంది. ఆ పూర్వకాలంలో ఆ ఆశ్రమం నుంచి అనేక మంది మహాభక్తులు ప్రపంచానికి అందివబడ్డారు. ఆ అందివబడినటువంటి మహాభక్తులలో ఒకడైనటువంటి వ్యక్తి తన కొడుకును కూడా ఆ ఆశ్రమంలోనే శిక్ష తీసుకోవాలి, ఆ ఆశ్రమంలోనే అతను జ్ఞానము సముపార్జించాలి అనేటటువంటి కోరికతో తన కొడుకును అక్కడ పంపిస్తాడు. చిన్నవాడిని 12 ఏళ్ళు 14 ఏళ్ళు ఉంటున్నటువంటి ఆ కుటుంబాన్ని అక్కడ పంపిస్తూ ఏమని చెప్తాడు అంటే, జ్ఞానము గురువు యొక్క శుశ్రూష వల్ల మాత్రమే వస్తుంది, కనుక గురువు తనంతట తాను నీకు చెప్తాను అని అడిగేంత వరకు మాత్రము నువ్వు దీక్ష అడగొద్దు, ఏ విధమైనటువంటి మంత్రాన్ని అడగొద్దు. నాన్న చెప్పింది విన్నాడు. ఆ గురువు గురించి ప్రపంచంలో చాలా మంచి పేరుంది, అందరూ ఆ గురువుని గౌరవిస్తారు, కనుక ఈ వ్యక్తి కూడా ఈ 12 ఏళ్ళ 14 ఏళ్ళ వయస్సు ఉన్నటువంటి ఈ బాలుడు కూడా ఆశ్రమంలోకి వెళ్ళాడు. ఆ గురువు ఆశ్రమంలో చెప్పబడినటువంటి పనులన్నీ నిర్వర్తిస్తూ వచ్చాడు. 1 సంవత్సరం గడిచింది, 2 సంవత్సరాలు గడిచాయి, 3 సంవత్సరాలు గడిచాయి. సేవలు అయితే చేస్తూ వెళ్ళాడు తప్ప ఒక్కసారి కూడా గురువు గారు పిలిచి, నాయన నువ్వు ఏం చేస్తున్నావు రా, నీకు మంత్రదీక్ష ఇస్తాను అని పిలవలే. 4 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ వీడేదో చాలా గొప్పవాడు అనుకుంటున్నాడు. సీనియర్స్ ఎక్కడ, ఈ సీనియర్స్ ర్యాగింగ్ అన్ని చోట్ల ఉంటుంది కాబోలు, ఈ పురాణాల కథలో కూడా ర్యాగింగ్ ఉంది. అంచేత ఆ చిన్న కుర్రాన్ని, లాభం లేదు, మేము 14 ఏళ్ళ బట్టి ఉన్నాం, మాకు గురువు గారు పిలిచి మంత్రం చెప్తానని లేదు, దీక్ష ఇస్తాను అని లేదు, నీకేం వస్తుంది. ఇంక ఇతను ఊగిసలాడుతున్నాడు వెళ్దామా వద్దా అని. అతని అదృష్టం మరి ఏ రికమెండేషన్ పనిచేసిందో. ఆ రోజు సాయంత్రం గురువు గారు, నాయన రేపు పొద్దున్నే 4:30కి స్నానం చేసి పట్టుబట్టలు కట్టుకుని పవిత్రుడైన నా దగ్గరికి రా, మంత్రోపదేశం చేస్తాను అన్నాడు. ఆనందించాడు కుర్రాడు. రెండో రోజు పొద్దున్నే 4:30 అంటే చాలా ముందు లేచిపోయి తయారైపోయి ఇప్పుడు 4:30 అవుతుందా, ఇప్పుడు మంత్రదీక్ష తీసుకుందామా అనేటటువంటి ఆవేదనతో ఉండి కరెక్ట్గా 4:30 గురువుగారి గది దగ్గరికి వెళ్తే గురువుగారు అతని కోసం నిరీక్షిస్తూనే ఉన్నాడు. చాలా సంతోషించి రానాయన అని చెప్పి మంత్రం చెప్పాడు. ఒళ్ళు మండిపోయింది కుర్రవాడికి. దీనికోసమా 5 ఏళ్ళు కాపాడా నన్ను, నీ ఆశ్రమంలో ఉంచావు, ఇది నాకు చిన్నప్పటి నుంచే తెలుసు. నాకు ఈ మంత్రం కోసం నేను 5 ఏళ్ళు ఇక్కడ ఉండటం ఎందుకు? మా నాన్నగారికి కూడా అసలు పెద్దగా బుద్ధి లేదు, వయసు అయిపోయింది, ఆయనకి మోడర్న్ డెవలప్మెంట్స్ తెలియవు, పాపం క్యాసెట్స్ ఉన్నాయి, వీడియో క్యాసెట్స్ ఉన్నాయి, చెవుల్లో పెట్టి కూడా వినేయవచ్చు, ఇంకోటి వినకుండా వాక్మెన్స్ ఉన్నాయి. ఇంతటి 2 అక్షరాలు పేరు కోసమా నువ్వు నన్ను ఆపేవు ఇక్కడ అని చెప్పి ఆల్మోస్ట్ కోపంతో లేచి వెళ్ళిపోతూ ఉంటే, నాయన సరేలే నీకు ఎలాగో కోపం వస్తుంది, నిజమే ఇది అందరికీ తెలుసు, కానీ ఒక చిన్న పని చేయి, ఎలాగో 5 ఏళ్ళు నాతో పాటు ఉన్నావు, ఇంకొక 2 గంటల టైం నాకు, నేను చెప్పిన ఈ చివరి పని కూడా నువ్వు చేసేసిన తర్వాత నీకు వెళ్ళిపోవాలని అనిపిస్తే వెళ్ళిపో. సరే కుర్రాడు ఏ మూడ్లో ఉన్నాడో అంత కోపంలో కూడా నిగ్రహించుకుని, సరే ముసలాయినా నువ్వు చెప్తున్నావు కదా, ఈ చివరి పని నీకు చేసి పెడతాను అని చెప్పాడు. ఏంటా చివరి పని అంటే, బూట్లో ఒక చిన్న గాజు ముక్క ఉంది, ఆ చిన్న గాజు ముక్కని బజార్లోకి తీసుకెళ్ళు, మొట్టమొదట ఎవరు కనిపిస్తే వాళ్ళకి అమ్మటానికి ట్రై చేయాలి, అమ్మే ఇక ఎవరికి అంటే కుర్రాడు మనసు అనుకున్నట్ట బలే గురువు దొరికాడు నాకు, మూలపడు ఉన్నటువంటి గాజు ముక్కు అమ్మటం మళ్ళీ ఆవిడ కొనబోతాడని చెప్పి నాకు చెప్తున్నాడు కూడా అమ్మొద్దని అని బయటికి వెళ్తాడు గాజు ముక్కను తీసుకుని. మొదట కూరలు అమ్మేటటువంటి ఆవిడ తట్ట నెత్తి మీద పెట్టుకుని వస్తూ ఉంటే, అమ్మి గాజు ముక్క తీసుకోబోతూ ఉంటే, అలా నా గురువుగారి ఆశ్రమం నుంచి నేను తెస్తున్నాను, నేను నువ్వు తీసుకుంటావా, గురువుగారి పేరు మీద ఉన్నటువంటి భక్తితో. చాలా తమాషా సంఘటన జరుగుతూ ఉంటాయి. నేను కాలేజీలో చేరిన కొత్తలో నేను కెమిస్ట్రీ లెక్చరర్గా జాయిన్ అయ్యాను, నాతో పాటు ఎకనామిక్స్ లెక్చరర్గా ఇంకొక లెక్చరర్ జాయిన్ అయ్యాడు. అతను నాస్తికుడు, అంతేత అతనికి బాబాలు వీళ్ళు అంటే పడదు. కొంచెం సత్యసాయి బాబా అంటే నాకు మనసులో ఒక విధమైనటువంటి గౌరవభావం, అది దాచుకొని కూడా అందరికీ చెప్తూ ఉంటాను నేను. సరే అతను నన్ను వెక్కిరిస్తూ ఉండేవాడు. ఒకరోజు పొద్దున్నే పరిగెట్టుకు వచ్చాడు కాలేజీకి. నేను వచ్చిన రిజిస్టర్లో సంతకం పెట్టాను క్లాస్ తీసుకోవటానికి వెళ్తూ, రామకృష్ణ నీకు తెలీదు సత్యసాయి బాబా చాలా గొప్పవాడు అన్నాడు. నేను చాలా ఆనందించాను, అంతకంటే కావాల్సింది ఏముంది. తర్వాత ఒక మాట అన్నాడు, నేను కన్ఫ్యూజ్ అయిపోయాను, సత్యసాయి బాబా చాలా గొప్పవాడు ఎందుకో తెలుసా, హైకోర్టు జడ్జి కూడా ఆయన శిష్యుడు. బాబా ఎందుకు గొప్పవాడు అంటే హైకోర్టు జడ్జి ఆయన శిష్యుడు కనుక. మన నామ మహిమను ఇలాగంచనా వేసుకుంటాం. వాళ్ళు కూడా నామం చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు కదా అంటే నామం చాలా గొప్పది. అలాగే ఈ గాజు ముక్క గురువుగారి ఆశ్రమం నుంచి ఇస్తున్నాడు కనుక, ఆ అమ్మి కూరలు అమ్మే ఆవిడ, ఓ 2 వంకాయలు ఇస్తాను నేను, సరేలే అని ఏం తక్కువ, 3 వంకాయలు ఇస్తానులే, మా పిల్లవాడు గోలీ కావాలంటున్నాడు దానికి ఉపయోగపడుతుంది, కాదు మా గురువుగారు అమ్మొద్దు అన్నారు, ఇంకాస్త ముందుకెళ్తాడు. ఇలాగా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఉంటే ఆ గాజు ముక్క విలువ పెరుగుతూ పోయింది. చివరికి ఒక రత్నాల వ్యాపారి దగ్గరికి వెళ్ళేసరికల్లా ఇతనికి అప్పటికే ఉత్సాహం ఎక్కువైంది. ముందు ఏంటి విసుగు అనుకున్న వాడికి కూడా దీని అంతేదో తేల్చాలని చెప్పి రత్నాల వ్యాపారి దగ్గరికి వెళ్తే ఆ రత్నాల వ్యాపార గాజు ముక్కను చూసి, దీని విలువని నేను కట్టలేను, ఈ దేశపు రాజుగారి దగ్గరికి వెళ్తే ఆయన ఏమైనా చేయగలిగితే చేస్తాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళాడు, ఫలానా గురువుగారి ఆశ్రమం నుంచి ఎవడో వచ్చాడండి, తప్పనిసరిగా అతన్ని లోపలికి ప్రవేశపెట్టు అంటే ఆ గాజు ముక్కను చూపించి, ఈ గాజు ముక్కకి నేను ఎక్కడ విలువ కడతాను, ఇది అద్భుతమైనటువంటి వజ్రం, ఇది నా రాజ్యం అంతా ఇచ్చినా కూడా దీని యొక్క విలువ నేను కట్టలేను, కానీ గురువుగారు పంపించారు కనుక నేను చేయగలిగింది ఏంటి అంటే ఈ రాజ్యం అంతా ఇచ్చేస్తాను నేను ఆశ్రమానికి దీని బదులు అన్నాడు. గురువుగారు అమ్మొద్దు అన్నారు అని చెప్పి వెనక్కి తిరిగి వస్తాడు. మరి ఆశ్రమం వదల్లే, మీరు దాన్ని గాజు ముక్క అనుకుంటారా, వజ్రం అనుకుంటారా, నామాన్ని మీ ఇష్టం. కానీ మీ ఆచరణ చెప్తున్న మీరు ఏమనుకుంటున్నారో, మీ కబుర్లు కాదు, గుహుడు. రామాయణంలో అతని పూర్వజన్మ గురించి మహానుభావులు చెప్తూ ఉంటారు. ఏం జరిగిందిట, రామాయణం జరిగిన కాలం కంటే చాలా ముందు, 20,000 సంవత్సరాల ముందు, రాముడు పుట్టబోయే 20,000 సంవత్సరాల ముందు కౌశికీ మహర్షి అని ఒక ఋషి ఉండేవాడు. ఆ ఋషి ఆశ్రమంలో ఆ ఋషి యొక్క కుమారుడు కూడా చదువుకుంటూ ఉండేవాడు. 8 ఏళ్ల కుర్రవాడు, అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడు తండ్రి ఏం చెప్తున్నాడు ఏం చేస్తున్నాడు అని. అతను చాలా వాటికి ప్రాయశ్చిత్తంగా ఏం చెప్తూ ఉండేవాడు అంటే రామనామం చేసుకో వింటూ ఉండేవాడు, తండ్రి ఏం చెప్తున్నాడు తను సాధన చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఋషి ఏదో పని మీద ఇంకో ఊరికి వెళ్లాల్సి వచ్చింది. ఆ దేశపు రాజు పరుగు పరుగున వచ్చి చెమటలు కక్కుతూ, నేను చాలా పెద్ద పాపం చేశాను, నేను ఆ పాపానికి ప్రాయశ్చిత్తం నేను తెలుసుకుని ప్రాయశ్చిత్తం చేసుకొనకపోతే ఇంకా నేను జీవించలేని పరిస్థితిలో మానసిక ఆవేదన చెందుతున్నానని చెప్పి పరిగెత్తుకు వస్తే గురువు వెళ్ళి, గురువు లేడు అక్కడ, గురువు యొక్క పుత్రుడు ఉన్నాడు, ఋషి యొక్క కుమారుడు ఉన్నాడు. సరే, డాక్టర్ లేకపోతే కాంపౌండరే. ఆ కాంపౌండర్ ఋషి యొక్క కుమారుడు, 3 సార్లు రామనామం చేసుకోపో అన్నాడు. సరే, 3 సార్లు రామనామం చేసుకున్నాడు, శాంతి దొరికింది. 3 సార్లు రామనామం చేసిన మాత్రమే శాంతి దొరికింది. మీరు కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి, రామనామ సంకీర్తనం చేస్తున్నప్పుడు ఎంత అద్భుతమైనటువంటి అవకాశం మీకు లభించిందో. 3 సార్లు చేసుకుంటే ఆ పాప నివారణ అయిపోతుంది అని చెప్పాడు. సరే, పాప నివారణ అయిపోయింది. త్రేతాయుగం కనుక అందరికీ అప్పటికప్పుడు ఫలితాలు కనిపించిపోతూ ఉండేవి. వెళ్ళిపోయాడు రాజు ఆనందంగా, గురుపుత్రుడికి దండం పెడుతూ ఉంటే. ఇది చేస్తూ ఉంటే మధ్య నాకు ఇంకో కథ గుర్తొచ్చింది, అంతే సంబంధం ఏది ఇప్పుడు చెప్తున్న దానికి, కానీ గుర్తు వచ్చేసింది కనుక చెప్పేయాలి అనుకుంటున్నాను. ఒక పల్లెటూళ్ళలో ఒక వైద్యుడు ఉండేవాడు, వైద్యం బాగా చేస్తూ ఉండేవాడు. ఆ ఊరు జమీందారు కూడా అక్కడే మందు తీసుకుంటూ ఉండేవాడు. మెల్లిగా మెల్లిగా అతను కొడుక్కి MBBSలో ఎలాగో అలాగే రికమెండేషన్స్ దాని మీద సీట్ తెప్పించుకుని డాక్టర్ అయ్యి పూర్తయి MBBS డిగ్రీ తీసుకుని అప్పుడే ఊరు పల్లెటూరుకు వచ్చాడు తిరిగి తండ్రిని చూసుకోదామని. తండ్రి ఎక్కడో లోపలికి వెళ్తే ఆ ఊరు జమీందారు మందు జలుబు కోసం మందు తీసుకోవడానికి వచ్చాడు. సరే, ఈ డాక్టర్ కుర్ర డాక్టర్ ఏదో మందు ఇచ్చాడు. 2వ రోజు ఆ జమీందారు పరిగెత్తుకుంటూ వచ్చాడు. నీకంటే నీ కొడుకే గొప్పవాడు, నువ్వు 14 ఏళ్ళ బట్టి నా జలుబును తగ్గించలేకపోయావు, నువ్వు నీ కొడుకు ఏదో మందిచ్చాడయ్యా, తక్కమని తగ్గిపోయింది నా జలుబు అని. సరే, నవ్వుకుని మీ దయ్యండి మీ దయ్యండి, మీ వల్లే కదా మేము ఇంత గొప్పవాళ్ళని అన్నాడు. అంతా అయిపోయింది. తర్వాత జమీందారు వెళ్ళిపోయాక తండ్రి కొడుకుని పిలిచాడు, నీకు బుద్ధి ఉందయ్యా, ఆ జలుబు వల్లే కదా నువ్వు డాక్టర్ చదవగలిగావు, ఆ జలుబును నువ్వు తగ్గించేస్తే ఇంకా నీకు ఎక్కడి నుంచి వస్తుంది, అదొక వైద్యం. 14 ఏళ్ళు బట్టి డాక్టర్లు ఎవరైనా ఉంటే, నేను ఉత్తర కథ కోసం చెప్పాను కానీ ఇది డాక్టర్ వృత్తి మీద ఒక దీనిగా చెప్పటం లేదు. అంచేత ఈ కుర్రవాడు 3 సార్లు రామనామం చేసుకుంటే రాజు యొక్క ఆ చేసినటువంటి పాపం పోయింది అనుకున్నాడు కనుక చాలా ఆనందిస్తే తండ్రి వచ్చి ఇందాక చెప్పినట్టు తిట్టాడు, నీకు గుర్తుందా, అసలు రామనామం యొక్క మహిమ నీకు తెలుసా, అతను చేసినటువంటి ఘోరమైన పాపం నువ్వు అనుకుంటున్నావు, ఆ పాపం కేవలం ఒకసారి రామ అంటే చాలు, దానికి నువ్వు ఇంకో 2 సార్లు అంత అద్భుతమైనటువంటి నామాన్ని నువ్వు ఉపయోగిస్తావా అని చెప్పి, అంచేత నీకు పవిత్రమైనటువంటి ఋషి కుటుంబంలో ఉండేటటువంటి అర్హత లేదు కనుక నువ్వు ఆ నీచ యోనిలో పుట్టి రామనామ మహిమ స్వయంగా నువ్వు తెలుసుకున్నంత వరకు కూడా మళ్ళా తిరిగి నీకు ఈ ఉచ్చమైనటువంటి సాధనాత్మక స్థితి నీకు మళ్ళా జ్ఞప్తికి రాదు అంటాడు. ఆ నామ మహిమ, ఆ నామ మహిమను మనం కనుక కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, మరంత నిజంగా రామనామ మహిమ అంత గొప్పది అవుతే, నామ మహిమ నిజంగా అంత గొప్పది అవుతే మరి మనకెందుకు ఆ ఫలితాలు రావటం లేదు. ఓ హనుమంతుడు, ఓ మీరాబాయి, ఓ విభీషణుడు, ఓ సుగ్రీవుడు, నలుడు, నీలుడు, ఆఖరికి ఓ ఉడత, ఓ శబరి, వీళ్ళందరికీ కూడా ఆ రామనామ మహిమ ఎలాగో ఉపయోగపడిందో మనకందరికీ తెలుసు కదా. మరి మన జీవితాలలో ఇంత ముక్త కంఠంతో ఇంత ఆనందంగా ఎంత అద్భుతంగా ఉంది అంటే నాకు నిజంగా నేను పాలకంలో పుడకనేమో అనిపించింది. ఇవాళ అద్భుతంగా నామసంకీర్తనం జరుగుతూ ఉంటే మధ్య నాటి ఈ మాటలు ఎందుకు? కానీ చెప్పాలనిపించింది నాకు ఒక విషయం. నాకు తెలిసినటువంటి, నాకు అవగాహనకు వచ్చినటువంటి కొన్ని విషయాలు మీతో పంచుకుందాం అనిపించింది నాకు. రామనామ మహిమ, భగవంతుడి యొక్క నామ మహిమ అద్భుతమే, అందులో సందేహం లేదు. అనేక మంది భక్తుల యొక్క చరిత్ర దానికి సాక్ష్యం, అందులో డౌట్ ఏం లేదు. మరి మనము అదే నామాన్ని, ఆర్తిలో మనకేం తక్కువ లేదు, మనం కూడా అంతకంటే సమానమైనటువంటి ఆర్తితోనే ఆ భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చారణ చేస్తున్నాం. కానీ మనలో అద్భుతమైనటువంటి మార్పులు ఎందుకు రావటం లేదు? అది మనం అర్థం చేసుకోవాలి అంటే ఆ భక్తుల చరిత్రనే మళ్ళా మనం పరిశీలనగా చూస్తే మనం చేస్తున్నటువంటి చిన్న చిన్న తప్పులు, పెద్ద పెద్ద తప్పులు ఏం చేయటం లేదు, అది మనం తప్పు అనుకోవటం లేదు. ఆ చిన్న చిన్న తప్పుల్ని కనుక మనం సవరించుకుంటే మన జీవితాలలో కూడా ఆ నామము యొక్క మహిమ ప్రసరింపబడి మనము కూడా ఆ నామ మహిమను అనుభవిస్తూ మన దగ్గరికి వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ నామ మహిమ యొక్క రసాస్వాదనను మనం అందింపజేయగలుగుతాం. ఏమిటా మొదటి తప్పు అంటే, ఎప్పుడు ఏది చేయాలో అది చేయం మనం. కాస్త జాగ్రత్తగా ఈ మాటల్ని అర్థం చేసుకోండి. ఏది చేయాలో అది చేయకుండా మిగతా అన్నీ చేస్తాం. ఆఫీస్లో ఉంటాం, ఫైళ్ళు చూస్తూ ఉంటాం, రామ 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 అనుకుంటూ ఉంటాం, రాముడు విగ్రహం ముందు కూర్చుని రామనామ జపం చేస్తూ ఉంటాం, ఆఫీస్లో ఫైల్ గుర్తొస్తుంది. అంటే ఇదే చిన్న తప్పు మనం చేసేది. ఆఫీసులో మీరు పనిచేస్తున్నప్పుడు, నిత్య జీవితాల్లో మీరు మీ బాధ్యతలు నిర్వర్తింపజేస్తున్నప్పుడు ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించండి, దానిలోనే లీనమైపోండి. భగవంతుడు ముందు కూర్చున్నాం ఒక అరగంట సేపు, ఓ గంట సేపు, లేదా ఓ 5 నిమిషాలు పాటు భగవంతుడు తప్ప మిగతా దేన్ని గుర్తుకు చేసుకోకండి. ఒక ఈ చిన్న నియమాన్ని కనుక మీరు పాటించగలిగితే, ఇది భక్తులందరూ చేసేటటువంటి తప్పే. చేసి నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, మాస్టరు ఆఫీస్లో ఉన్నప్పుడు కూడా రామా రామా అంటున్నాను, క్లాస్ తీసుకుంటున్నప్పుడు కూడా రామా రామా అంటున్నాను, మరి బాగుండదు క్లాస్ తీసుకుంటున్నప్పుడు ఎకానమిక్స్ కెమిస్ట్రీ చెప్పకుండా నేను రామా 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 అంటే మరి భక్తుడే కావచ్చు, కానీ కుదరదు అది. అది మనం అర్థం చేసుకున్నాం. 1 thing at a time అండ్ దట్ దెన్ వెల్ చేసేటటువంటి పని, చేసేటటువంటి ఉపాసనను జాగ్రత్తగా చేయండి. అసలు ఉపాసన అనే పదానికి ఈనాడు మనం అర్థం మర్చిపోయాము. ఫ్యాన్ దగ్గర కూర్చున్నాం, ఉపాసన, గాలి తగులుతుంది. నిప్పు దగ్గర కూర్చున్నాం మనం, వేడి తగులుతుంది. ఐస్ దగ్గర కూర్చుంటాం, చల్లగా ఉంటుంది మనం. మరి భగవంతుడి దగ్గర కూర్చుంటే, మరి భగవంతుడి యొక్క లక్షణాలు మీకు రావాలి కదా, కనీసం ఆ పాత్ర అయినా. ఇంగువుని ముట్టుకున్నాం, ఇంగు వాసన ఇస్తుంది. మల్లెపూలను పట్టుకుంటాం, మల్లెపూల వాసన ఇస్తుంది. మరి భగవంతుడి ముందు కూర్చుని మనం నామ సంకీర్తన చేస్తూ ఉంటే ఆ భగవంతుడి యొక్క ఏ లక్షణాలు మనలోకి వస్తున్నాయి? అసలు భగవంతుడి యొక్క ఏ లక్షణాన్ని మనం స్వీకరిస్తున్నాం? ఇది మర్చిపోయాం మనం. చేసిస్తున్నాం నామజపం, ఓకే. కానీ ఆ నామజపం చేయటం వల్ల వచ్చేటటువంటి ఫలితము మన నిత్య జీవితంలో ప్రవహిస్తుందా? ఈజ్ ఇట్ సీటింగ్ ఇన్? మన నిత్య జీవితంలోకి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహము, ఆ భగవంతుడి యొక్క ఉపాసనా ఫలితాలు, ఆ వేడి. ఉపాసన అంటే అది, మనం ఉపాసన చేసాం అక్కడ, కానీ ఆ ఉపాసన యొక్క ఫలితం నిత్య జీవితంలో ఎక్కడుంది? అన్నం తిన్నాం, కడుపు నిండింది, అక్కడే తెలుస్తుంది కదా. సర్వవ్యాపి అయినటువంటి, సర్వశక్తిమంతుడైనటువంటి, సర్వసమర్థుడైనటువంటి ఆ భగవంతుడు, అతన్నే గురువు రూపంలో కూడా మనం పిలుస్తాం, గురుడు బ్రహ్మ, గురువు విష్ణువు, గురువు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే. నోట్తో అంటున్నాం మనం, కానీ ఆ గురువు ఎలాంటి వాడు అంటే బ్రహ్మ, అంటే గురువు సర్వజ్ఞుడు అని మీ మనసులోకి ఒక్క క్షణమైనా మెదులుతోందా? శ్లోకం అయితే చదివేశాం మనం, గురు బ్రహ్మ, గురువు సర్వజ్ఞుడు అయినటువంటి ఆ స్థాయిలో ఉన్నటువంటి గురువుని గురు విష్ణువు అంటే, గురువు సర్వవ్యాపి, విష్ణువు అంటే సర్వవ్యాపి అని అర్థం. ఎలాంటి సర్వవ్యాపి? మహాతపస్సులకు కూడా ఈ సర్వవ్యాప్తి తత్వము అర్థం కావటం లే, కానీ మహా తపస్సులకి అర్థం కాకపోతే పర్వాలేదు, ఐదేళ్ల పిల్లవాళ్ళకి అర్థమైపోతుంది. అది ప్రహ్లాదుడి యొక్క జీవిత చరిత్ర కనుక మనం గమనిస్తే, వెతుకుతాడు ప్రహ్లాదుడి యొక్క తండ్రి హిరణ్యకశ్యపుడు, ఎక్కడా విష్ణువు? మూడు లోకాలు నేను వెతికేశాను, నేను ఆ విష్ణువు నాకు కనిపించటం లేదు, ఎక్కడున్నాడు? నవ్వుకుంటాడేమో ప్రహ్లాదుడు, ఇదేంటి నాన్న ఈ పాత్రం కూడా నీకు తెలీదా? ఏమని తెలీదు? విష్ణువు సర్వవ్యాపి అని చెప్తూ నేను అన్ని చోట్ల వెతికానంటావేంటి? సర్వవ్యాపి అయినవాడు ఇందుగలడు, అందులేడు సందేహము వలదు. కానీ ఎప్పుడు వింటే, మనం అసలు ఆ పద్యాన్ని, పోతన యొక్క పద్యాన్ని చెప్తే వింటే, రామనామాన్ని వింటే, మీరు వింటం లేదు ఉచ్చారణ చేస్తున్నారు, ఆ చిన్న మార్పులు కనుక మీరు చేసుకోగలిగితే ఈ క్షణం నుంచే ఆ భగవంతుడి యొక్క నామము మీ జీవితాల్లోకి అద్భుతమైనటువంటి శక్తిలో ప్రసరిస్తుంది. చిన్న మార్పులు, అంతకంటే ఇంకేం లేదు, మీరు వింటం నేర్చుకోండి దాన్ని. అంచేత ఆ సర్వాంతర్యామి అయినటువంటి ఆ భగవంతుణ్ణి ఎక్కడ వెతుకుతాడు? నువ్వు ఎక్కడ చూస్తే అక్కడే కనిపిస్తాడు. మరి మనకు కనిపిస్తున్నాడా? సిద్ధిసాయి జీవిత చరిత్రలో, సిద్ధిసాయి జీవిత చరిత్రలో కానీ ఏ మహానుభావుడి యొక్క జీవిత చరిత్రలో అయినా మీరు తీసుకోండి, ఈ సర్వాంతర్యామిత్వము చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఆ సర్వాంతర్యామిత్వం చాలా స్పష్టంగా మనకి రకరకాలుగా చెప్పినా కూడా మన మనస్సులో ఆ భావన రాదు. భావన రానప్పుడు ఒక గురువు గారి దగ్గర పరుశువేది ఉంది అని ప్రతీతి. పరుశువేది అంటే తెలుసు కదా మీకు, ఇనువుని దాంట్లో తాకిస్తే ఇనువు బంగారంగా, పరుశువేది అని అంటారు దాన్ని, తింటామండి పరుశువేదే కదా. ఆ పరుశువేది ఉంటే అది ఇనువుని కనుక వేరుతో ముట్టేస్తే ఆ ఇనువు బంగారంగా మారిపోతుంది అని. సరే, చాలామంది వచ్చేవాళ్ళు ఆ గురువు గారి దగ్గరికి, మీ దగ్గర పరుశువేది ఉందిట, అదేదో మూలికట, దాన్ని చూడాలని ఉంది, నాకు చూపిస్తారా అని. ఇలాగే హాల్లో ఉండేది ఒక ఇనప భోషణం ఉండేది, ఆ భోషణంలో ఇనప పెట్టిలో ఆ పరుశువేది పెట్టి ఉంచారు ఆయన గురువు గారు. అందరూ వచ్చారు, ఆ ఇనప పెట్టిలో ఉందయ్యా, మీరు చూసుకోండి ఆ పరుశువేదిని అనేవారు గురువు గారు. అంతవరకు వెళ్తే మీకు చూసే అర్హత లేదు, వెనక్కి వెళ్ళుకోండి అని. ఇలాగా 5-6 సంవత్సరాలు బట్టి జరుగుతుంది. చివరికి ఒక చిన్న కుర్రాడు వచ్చాడు. ఒక చిన్న కుర్రాడు వచ్చి, మీ దగ్గర గురువు గారు పరుశువేది ఉందిట కదా, చూపించండి అన్నాడు. అదుగునైనా ఇనపెట్లో ఉందన్నాడు. నవ్వాడు ఆ గురువు గారు, అబద్ధం చెప్పకండి గురువు గారు అన్నాడు. చుట్టుపక్కల అందరూ ముక్కు మీద మూలి నోరు వేసుకుని వేలు పెట్టుకుని, ఏదా గురువు గారిని అంత మాట అంటావా, ఆయన అబద్ధం చెప్తాడు, ఆయన ఆయన అబద్ధం చెప్పకపోవచ్చు, నవ్వుతాలకంటే రామనామంలో నిజంగా ఆసక్తి ఉంటే మనం అందరం హనుమంతులుగా మారిపోవాలి కదా. ఏమైందా పరుశువేది యొక్క శక్తి? నువ్వు చూడరా బాబు, నువ్వు కరెక్ట్ మనిషివి, నీకు ఆ పరుశువేదిని చూసేటటువంటి హక్కు ఉందని ఆ చిన్న కుర్రాడి చేత మూత తీయిస్తాడు. తీస్తే ఏముంది, పరుశువేది ఉంది అక్కడ, కానీ చాలా జాగ్రత్తలో, చాలా జాగ్రత్తగా ఓ సిల్క్ గుడ్డలో మూత పెట్టబడి ఉంది, స్పర్శలేదు. ఆ నామము మన హృదయాన్ని స్పర్శించటం లేదు. స్పర్శించకపోతే ఆ పరిశ్రమ ఏం చేస్తుంది? ఆ రామనామంలో లోటేం లేదు. మన ఇనపెట్టిలో, మన శరీరంలో ఎక్కడో మనం బంగారు ఆ పరిశువేదిని బాగా మూట కట్టేసి దాచేసాం మనం. ఆ మూట విప్పాలి మనం జాగ్రత్తగా. ఆ పరిశువేది ఆ రామనామము మన శరీరాన్ని స్పృశించాలి అంటే మనల్ని కూడా ఆ పరమభక్త శిఖామణుల కోవలోకి తీసుకువెళ్ళాలి అంటే అది మనని స్పృశించటానికి తగిన రీతిలో ఉండాలి. ఎలా ఉంటుంది అంటే సర్వత్రా ఆ రాముణ్ణి చూడగలుగుతున్నావా? చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, భగవంతుడు ఆలయాల్లోనే దొంగలు ఎందుకు పడుతున్నారు సార్? నిజంగా మీ భగవంతుడు కనుక అంత శక్తి ఉంటే అసలు దొంగలను ఆపలేడా? అసలు దొంగలు కూడా భగవంతుడు యొక్క పిల్లలే అని మీకు గుర్తు రావటం లేదా? తాగుబోతు కుర్రవాడికి తల్లి దొంగతనంగా తండ్రికి భర్తకి తెలియకుండా డబ్బిస్తూ ఉంటుంది అన్న సంగతి మీకు తెలియదా? అవగాహన లేదు మనం. భగవంతుడికి సృష్టిలో అందరూ సమానమైనప్పుడు మనం ఇచ్చేటటువంటి ఆభరణాలు, మనం ఇచ్చేటటువంటి నగలు వాళ్ళకి కావాలా? అదేదో మీరు మీ తృప్తి కోసం పెట్టుకున్నారు, మీరు కాపాడుకోండి. మీకు కావాలంటే వాళ్ళకి కావాలంటే మీరు ఎంత కాపాడినా దాన్ని కావాల్సిన వాళ్ళకి అందజేసేస్తారు వాళ్ళు, మనం చూస్తూనే ఉంటాం. ఇంతకీ ఆ రామనామ మహిమ, ఆ సర్వాంతర్యామిత్వము ఎలా మనం గమనించుకోవాలి? ఒకరోజు నేను మా ఇంట్లో వంటిట్లో పాలు రాసుకుంటున్నాను. నేను స్నేహితుడు వచ్చాడు, ఒక్క నిమిషం అన్నాడు. నేను మర్చిపోయాను ఈ కాల భాషలో ఒక నిమిషం అంటే 2-3 గంటలని. అంచేది ఒక నిమిషం కదా అని బయటకు వచ్చాను. స్టవ్ ఆపేసి తలుపులు మాత్రం వేయలేదు. నేను ఒక్కడనే ఉన్నాను ఆ రోజు ఇంట్లో. మా స్నేహితులతో మాట్లాడుతున్నాను, ఒక నిమిషం కాస్త 1 గంట అయింది. పాలు సంగతి మర్చిపోయాను నేను. ఈ లోపల ఏమైంది, పిల్లి బయటకు వచ్చింది, గిన్నె చప్పుడైంది. ఏమైందో మీకు అర్థమైంది కదా, పిల్లిగారు పాలు తాగేశారు. మా స్నేహితుడు పరమ సాయి భక్తుడు, రామకృష్ణ చాలా అదృష్టవంతుడు, సాయి పాలు తాగాడు. నాకు ఆల్మోస్ట్ కళ్ళమట్టు నీళ్ళు వచ్చాయి, నేను ఎంత అదృష్టవంతుణ్ణి సాయి నా ఇంటికి వచ్చి పాలు తాగాడని. కానీ మా స్నేహితుడు ఇమ్మీడియట్గా ఇంకో మాట అన్నాడు. దాంతో నా ఉత్సాహం అంతా పోయింది. ఏమన్నంటే తలుపు వేసుకోవచ్చు కదా, ఇది మన సర్వాంతర్యామిత్వము, సాయి మీద ఉన్న భక్తి. పిల్లలు సాయిని చూసావు సరే, మరి పిల్లిలో నువ్వు సాయిని చూస్తే ఆ సాయి పాలు తాగి వెళ్తే నీకు ఆనందం రావాలా, లేకపోతే సాయి రాకుండా తలుపేసేస్తావా? ఇది మనం చేసేటప్పుడు భగవంతుడి యొక్క సర్వాంతర్యామిత్వాన్ని మనం అర్థం చేసుకుంటే అసలు బాధ ఏముంది? అణువు అణువునా ఆ ప్రభువే ఉన్నప్పుడు, అణువు అణువునా ఆ శక్తే పనిచేస్తున్నప్పుడు మనం చేయగలిగేది ఏముంది? ఇంకా మనం చేసేది ఏం లేదు, చేసేదేదో వాడే చేస్తాడు. ఆఫ్రికన్ జంగల్స్లో నాకు చాలా ఇష్టమైంది కథ, అసలు చెప్పకుండా నేను ఎప్పుడు వదలను. మీరు కూడా అలా మారిపోవాలి అని నా ఆకాంక్ష. ఆఫ్రికన్ జంగల్స్లో 2 బ్రిటిష్ పాదరి చిన్నపిల్లలకి పాఠం చెప్తున్నాడు. పాఠం చెప్తూ ఆఫ్రికా కదా, జంగల్ కదా, ఇంకేత అతనికి ఏదో మధ్యలో వచ్చింది. చిన్నపిల్లల్ని కాస్త ఏడిపిద్దాం అనుకున్నాడు, లేకపోతే ఏదైనా ప్రశ్న ఇస్తే జవాబు చెప్పగలడు చెప్పలేరు అనుకున్నాడు. ఇప్పుడే ఒక పెద్ద పులి వచ్చింది అనుకోండి మన క్లాస్లోకి, మీరు ఏం చేస్తారు అని అడిగాడు. 5 నిమిషాల పాటు ఎవరూ మాట్లాడలేదు. వెనకాతలు వచ్చిన కుర్రాడు ఉందట, మనం చేసేది ఏంటి సార్, చేసేదేదో పెద్ద పులే చేస్తుందని. ఆ రామనామాన్ని మీరు మార్పు తీసుకువస్తూ ఉంటే మీరు రాణిస్తున్నారా? అబ్జర్వ్ చేసుకోండి, ఆ రామనామము ఖచ్చితంగా మార్పు తీసుకొస్తుంది మీలో. ఏ విధమైనటువంటి అనుమానము లేదు అందులో, ఖచ్చితంగా మార్పు. కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాలు బట్టి యుగ యుగాల నుంచి భక్తులకు, యుగ యుగాల నుంచి, ఒక త్రేతాయుగంలోనే కాదు ఎన్ని త్రేతాయుగాలు గడిచిపోయాయో, ఎన్ని మహాయుగాలు గడిచిపోయాయో, ఎన్ని కోట్ల కోట్ల సంవత్సరాలు గడిచిపోయాయో, ఎంతమంది మహామహాభక్తులు వచ్చారో వాళ్ళందరి జీవితాలలో కూడా ఈ రామనామము మార్పు తీసుకువచ్చింది. కానీ మనము మారనిస్తే కదా. మా నాన్నగారు లా ప్రొఫెసర్, నాకు చాలాసార్లు మా నాన్నగారిని కాదు, ఆయన అంటే ఆయన దగ్గర చదువుకుని ఉంటే నేను చాలా బాగున్నాను అనిపిస్తుంది. ఇచ్చేంటే నాకు తెలిసినంత వరకు ఆయన చేతిలోకి ఆన్సర్ పేపర్ వెళ్ళినటువంటి ఏ స్టూడెంట్ ఫెయిల్ కాలేదు. అసలు ఫెయిల్ అవ్వడు వాడు, ఎల్ఎల్బి వాడైనా సరే ఎంఎల్ వాడైనా సరే పాస్ అవ్వాల్సిందే ఎలాగో అలాగా. మేము మా చెల్లెలు ఇక్కడే ఉంది, కూర్చుని పక్కన ఉంటే రామకృష్ణ వీడిని ఎలాగో అలా పాస్ చేయాలయ్యా, ఏదైనా ఒక పాయింట్ చెప్పు, దేని మీద మార్కులు వేసేద్దాం అని అంటూ ఉండేవారు. ఆయనకి కూడా కంది తిన్నారు ఒకసారి. గోరఖ్పూర్ యూనివర్సిటీ నుంచి ఎంఎల్ పేపర్ ఒకటి వచ్చింది, మార్కులు వేద్దాం అనుకున్నారు కానీ ఏం లేదు అక్కడ రాసి, కళ్ళ కాగితాలు ఇస్తే ఆయన మాత్రం ఏం మార్కులు వేస్తాడు. మారగలిగితే, మారే సాహసాన్ని మీరు కనుక చూపించగలిగితే అంతం కాదు అక్కడ. దానికి ఏం చేయాలి మీరు? గురు బ్రహ్మ తర్వాత గురు విష్ణువు తర్వాత ఇంకో పదం మనం వాడతాం, మనం గురువు దేవో మహేశ్వర, సర్వసమర్థుడైనటువంటి గురువు, సర్వసమర్థుడైనటువంటి ఆ రాముడు. మీ ఇష్టదైవం, మీరు ఏదైనా నామం తీసుకోండి, ఆ నామంలో ఏం లేదు, ఆ నామం వెనకాతనున్నటువంటి ఈ మూడు భావాలు మీలో ఉన్నాయా? ఆ నామము ఎవరికైతే చెందుతోందో, ఏ నామైనా తీసుకోండి, మీరు రాఘవేంద్ర స్వామి నామం తీసుకోండి పర్వాలేదు, శివుడి నామం తీసుకోండి, సత్యసాయి నామం తీసుకోండి, సిద్ధిసాయి నామం తీసుకోండి, రామకృష్ణ పరమహంస నామం తీసుకోండి, అరవిందో నామం తీసుకోండి, మీ ఇష్టం ఏదైనా నామం తీసుకోండి. ఆ నామం వెనకాతలు ఉన్నటువంటి ఈ మూడు లక్షణాలని మాత్రము మీరు మర్చిపోతే ఆ నామము మీకు ఏ విధంగానూ ఫలించదు. ఖచ్చితంగా ప్రతి నామము పరుసువేదే, కానీ ఆ నామము సర్వజ్ఞుడు అయినటువంటి ఒక శక్తికి ప్రతీక, ఆ నామము సర్వవ్యాపి అయినటువంటి శక్తికి ప్రతీక, ఆ నామము సర్వసమర్థత్వము కలిగినటువంటి ఒక శక్తికి ప్రతీక, త్రీ ఇన్ వన్. ఈ మూడు లక్షణాలు పుణికి పుచ్చుకున్నటువంటి నామాన్ని మీరు ఉచ్చారణ చేస్తున్నప్పుడు నా దగ్గరికి చాలా మంది వచ్చి అడుగుతారు, మీరు చాలా బాగా చెప్పారు మాస్టరు, కానీ భలే డౌట్స్ వస్తూ ఉంటాయి. మా తాతగారు సెంట్రల్ ఎక్సర్సైజ్లో సూపరింటెండెంట్గా పనిచేస్తూ ఉండేవారు పూతకు 42, 46 సంవత్సరంలో. అప్పుడు ఇప్పటిలా కాదు కదా, కానిస్టేబుల్స్ వాళ్ళు కూడా చాలా అణుకుతో మెలుగుతూ ఉండేవారు. ఒకడు మా దగ్గర పనిచేస్తూ ఉండేవాళ్ళు, మా బామ్మగారి దగ్గర. మా బామ్మగారు డబ్బిచ్చి కూరల సంచి ఇచ్చి పంపించేట, కూరలు తీసుకురారా అని. అమ్మగారు ఏం తీసుకురావాలి, బంగాళ దుంపలు తీసుకురారా, లేదు వంకాయలు తీసుకురారా, అది లేదనుకోండి అమ్మగారు టమాటోలు తీసుకురారా, అది లేదనుకోండి అమ్మగారు బీరకాయ తీసుకురారా, అది లేదమ్మగారు ఒక తిరిగి వచ్చారా, అంతకాడికి వెళ్తాం ఎందుకు అమ్మాయి గారు. రామనామం చేస్తే ఏమవుతుంది, ఇదవుతుందా అదవుతుందా, ఈ ప్రశ్నలే తప్ప అసలు దిగిపో అందులోకి. అసలు ఆ సాధనాత్మకమైనటువంటి ఊపులోకి మనం దిగిపోతే ఫలితాలు అదే వస్తాయి. కాశీలో నేను చదువుకుంటున్నప్పుడు చిన్నతనంలో ఈత నేర్పేవారు మా తాతగారు వద్దునే, ఈత నేర్చుకుంటూ ఉండేవాడిని. అప్పటికి ఈత రాలేదు, 10-15 రోజులు పెట్టి మా తాతగారు నేర్పుతున్నారు, ఇలా చేపెట్టేవారు, పొట్ట కింద బ్రహ్మాండంగా కొట్టేసేవాడిని. చాలా బాగా వచ్చింది రామకృష్ణ అనేవారు, ఇంటికి వచ్చి మా అమ్మతో చెప్పేవాడిని, ఇవాళ ఈత నేర్చుకున్నాను నేను, 2 అడుగులు వెళ్ళాను, 3 అడుగులు వెళ్ళాను అని. ఒకరోజు ఇప్పటికీ గుర్తు, ఆ రోజు నాకు ఇప్పటికీ ఆ మాట తలుచుకుంటే నాకు టెర్రర్. మా తాతగారు వద్దు నా ఈత నేర్పిస్తూ ఉంటే ఇంకో ఆయన వాళ్ళ పిల్లలకి ఈత నేర్పిస్తున్నాడు, ఏమండి మీ మనవడికి కూడా ఈత నేర్పేదా అన్నాడు, నేర్పండి అన్నాడు. సరే బాబు నా భుజం మీద చేయి అన్నాడు, చేయవేశాను నేను భుజం మీద. మధ్య గంగలోకి తీసుకెళ్ళాడు, తీసుకెళ్ళిన తర్వాత ఏం చేశాడు అంటే తన పక్కకి తప్పుకున్నాడు. అప్పుడు పెట్టిన కేక ప్రాణభీతితో ఇప్పటికి తలుచుకుంటే నాకు టెర్రర్ అహడలు. ఆర్చిస్తున్నాను, బచావో బచావో చచ్చిపోతున్నాను, నాయన ఆయన పక్కనే ఉన్నాడు, రాడు. సరే 2 నిమిషాలు అయింది, 3 నిమిషాలు అయింది, నా ఆర్పుడు విన్నాక అన్నాడు, ఎందుకు ఆరుస్తావయ్యా ఈత కొడుతున్నావు కదా. అప్పుడు చూసుకున్నాను నేను, ఆయన నన్ను వదిలేశాడు, నేను ఈత కొడుతున్నాను. దిగిపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి మీ కష్టాలు ఎన్నున్నా, మీ ఆవేదనలు ఎన్నున్నా, మీ బాధలు ఎన్నున్నా, అన్నీ ఖచ్చితంగా మాడి మెస్ అయిపోతాయి. ఆ శక్తి అలాంటిది, ఆ నామం యొక్క శక్తి. ప్రెసిడెంట్స్ కావాలంటే కోట్ల కోట్ల భక్తుల జీవితాలు ఉన్నాయి, ఆ భక్తులందరి జీవితాలు నాకంటే బాగా మీరు చదివి ఉంటారు. కానీ మనం చేస్తున్నటువంటి చిన్న తప్పుల్ని మనం సవరించుకుని మన జీవితాల్లో ఆ నామ మహిమ యొక్క సాక్ష్యాలుగా మన జీవితాలు మారుతాయని ఆశిస్తూ స్వస్తి.